కాలేజీలో 2:30 క్లాస్ అంటే ఎన్ని గంటలకు వస్తారయ్యా? ఫోన్ చేస్తూ కూర్చున్నారేంటి? ప్లస్ ఆర్గనైజర్స్, మీకు టైం సెన్స్ ఉండాలి కదా. ఈసారికి సరే, లేకపోతే కొండ దిగి పరిగెట్టిద్దాం అనుకున్నాను నేను. మీరు రండి సార్. ఇక్కడ మాట్లాడాలా లోపల మాట్లాడదా? లోపల మాట్లాడు. టైం ఉందా మీకు? ఈ క్లాస్ అయిపోయి చెప్పారా? పర్వాలేదు, ఇప్పుడు రావాలా? పర్వాలేదు సార్. ఇప్పుడు నీవు ఎంత పవర్ఫుల్ గా చెప్తున్నారు. అక్కలేదు, కూర్చో. సరే, రెండు పాయింట్స్ గుర్తుంచుకోండి. ఒకటి, ఇక్కడ మనం నేషనల్ సెంటర్, మన యాక్టివిటీస్ కి హైదరాబాద్ లో ఇక్కడ మనం నేషనల్ సెంటర్ గా అంటే ఇండియా హెడ్ క్వార్టర్స్, వేటపాలెంలో మనం ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ రెడీ చేసుకుంటున్నాం. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఎంత తొందరగా నేను చేయగలిగితే అంత తొందరగా లాగించేస్తాను. మనం కన్స్ట్రక్షన్స్ గురించి వాడడం, సబ్జెక్ట్ కి కన్స్ట్రక్షన్స్ కి సంబంధం లేదు. వీలవుతే చెట్టు కిందే కూర్చుంటాం పని పూర్తవటానికి. ఇంత న్యూ ఇరా ఎడ్యుకేషన్ యొక్క ఫస్ట్ పాయింట్ చెప్పమ్మా. ఏంటో కూర్చునే చెప్పు, లేచి నుంచి పక్కలే. ఫస్ట్ పాయింట్, పాయింట్ వైజ్ గా చెప్పు. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎండోక్రినాలజీ, సైకాలజీ అండ్ ఫ్యూచర్ ఎవల్యూషన్. అర్థమైందా? మళ్ళా చెప్పించాలా? చెప్పండి. దాని ఆ మాట అనగానే అర్థమవుతుందా ఏమేం కావాలో మనకి? సెకండ్ స్టెప్, దానికి ఏం చేయాలి? కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ కి వాస్తు, జ్యోతిషము, ఇంకా వెరీ క్లీన్ అట్మాస్ఫియర్, క్లీనినెస్ లేని చోట నథింగ్ విల్ హ్యాపెన్. రోగ నివారణకి ఫస్ట్ స్టెప్ క్లీనినెస్ కదా. రాసుకోవటానికి ఫస్ట్ స్టెప్ క్లీన్ షీట్ ఆఫ్ పేపర్. ఏదైనా ఒక వస్తువు అర్థం చేసుకోవాలి అంటే ఏ క్లీన్ బ్రెయిన్, క్లీన్లీనెస్, కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ కి అది మెయిన్. తర్వాత మూడోది రైట్ రిలేషన్షిప్, సవ్యమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండాలి. ఇక్కడ ఈ రైట్ రిలేషన్షిప్ మీకు ఎప్పుడు అర్థమైంది అన్నది మనకి నేను వెనక్కి పండు కదా. షూర్, ఓకే. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః అని అర్థం అవుతే రైట్ రిలేషన్షిప్. మనమేమో రాముడు రావణాసురుడు శత్రువులు అనుకుంటాం. ఆయన గారు చచ్చిపోయాక రాముడు కలుస్తాడు కదా. శిశుపాలుడు కృష్ణుడు శత్రువులు అనుకుంటాం. ఆయన గారు చచ్చిపోయాక ఎవరిలో కలుస్తాడండి? ఋషులు యోగులు వాళ్ళు ఆయనలో కలవరు, వీళ్ళు వీళ్ళు ఆయనలో కలుస్తారు. రైట్ రిలేషన్షిప్ ప్రశ్న అదనమాట మీకు. ఆ రిలేషన్షిప్ యొక్క రైట్ అంటే కరెక్ట్ అని కాదు, సవ్యమైన అని అర్థం. నెగిటివ్ కి నెగిటివ్ కి రైట్ రిలేషన్షిప్ ఇస్ రిపల్షన్. పాయింట్ అర్థమైందా? నెగిటివ్ నెగిటివ్ కరెక్ట్ గా ఉన్నాయంటే ఏమవ్వాలి? రిపల్స్ అవ్వాలి. అది రైట్ రిలేషన్షిప్. పాజిటివ్ కి పాజిటివ్ కి రైట్ రిలేషన్షిప్ ఏంటి? రిపల్షన్. పాజిటివ్ కి నెగిటివ్ కి రైట్ రిలేషన్షిప్ ఏంటి? అట్రాక్షన్. అది అర్థం చేసుకోండి. అంతే తప్ప రైట్ అంటే అందరినీ ప్రేమించేయడం ఏం కాదు. రైట్ రిలేషన్షిప్ మీన్స్ సవ్యమైనటువంటి రిలేషన్షిప్. ఏది సవ్యము అన్నది ఇంకా ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఇది న్యూ ఇరా ఎడ్యుకేషన్ లో మనుషులు నేర్చుకోవాల్సింది. రిలేషన్షిప్స్ కరెక్ట్గా లేవు మనుషులకి. ఆ రిలేషన్షిప్స్ కరెక్ట్గా ఉంటే అసలు ప్రాబ్లమ్సే ఉండవు మనకి. కానీ మనమేంటి, ఎక్కడ రిపల్షన్ ఉందో అక్కడ రిపల్షన్ ఉండకూడదు అనుకుంటాం. అదే రైట్ రిలేషన్షిప్. దుర్యోధనుడి కృష్ణుడిది, శకునుడి కృష్ణుడిది, అర్జునుడి కృష్ణుడిది కంటే కూడా రైట్ రిలేషన్షిప్ అది. అంటే మేమందరం శకునం అయిపోతాం మాస్టర్, మేము అనుకుతారుదమ్మా మీరు, మరి మీరు మరి ఆ యాంగిల్లో లేరు, లేకపోతే నా దగ్గరికి రారు. అర్థమైందా? అంటే మీరు శకునంలో దుర్యోధనంలో అవలేరు, వేషాలు వేసుకున్నంత మాత్రాన అవరు. చేత రైట్ రిలేషన్షిప్ గురించి మనం తర్వాత తర్వాత మాట్లాడుకుందాం. పుస్తకాలు అందరి దగ్గర ఉన్నాయి కదా, అది ఇచ్చేయండి. ఇంకా విల్ ఫినిష్ దట్ బుక్. ఎడ్యుకేషన్ ఇన్ ద న్యూ ఏజ్, ఏలిసే బెయిలీ. ఈ ఏలిసే బెయిలీ గురించి కొంచెం మీరు చూసుకోండి. శ్రీకృష్ణ నిర్యాణం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడి దగ్గర ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. శ్రీకృష్ణుడు కాలికి బొటకన్న వేలికి బాణం తగిలింది, వెళ్ళిపోదాం అనుకున్నాడు. హీ హాజ్ డిసైడెడ్ టు గో. ఇద్దరు ఉన్నారు అప్పుడు శ్రీకృష్ణుడి దగ్గర. అందులో ఒకరు జ్వాలాకుల్ మహర్షి. శ్రీకృష్ణుడు శరీరం వదిలేటప్పుడు ఆయన దగ్గర ఉన్న వాళ్ళలో ఒకళ్ళు జ్వాలాకుల్ మహర్షి. అనేది కరెక్ట్ వర్డ్ కాదు, జ్వాలాకుల్ మహర్షి యొక్క కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, యొక్క ఒక చేతనత్వం. అంతేత మీరు గబుక్కున్న పుస్తకాల్లో చూసే మాస్టర్ మీరు తప్పు చెప్పారు అంటే నేను తప్పేం చెప్పలేదు, నేను కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ ప్రకారం కరెక్ట్ చెప్తున్నా. అతనికి కృష్ణుడు ఒక బాధ్యత చెప్పాడు, కలియుగం వస్తుంది, నేను శరీరం వదలగానే ఈ నాలెడ్జ్ నశించుకోకుండా చూడు. సకాలేన మహత యోగో నష్ట పరంతప అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు కదా. కాలక్రమంలో పెద్ద పెద్ద యోగమే నష్టం అయిపోయింది ఆ కాలంలోనే. ఇప్పుడు నేను శరీరం వదిలేస్తున్నాను, నేను ఈ శరీరం వదిలేయటం వల్ల మళ్ళా ఈ జ్ఞానం నష్టం అయిపోతుంది, నష్టపోకుండా చూసే బాధ్యత నీది అని కాపాడుకుంటూ వస్తున్నారు వాళ్ళు రకరకాలుగా. దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆఫ్ కాన్షియస్నెస్, ఎలా కాపాడుకుంటూ వచ్చారో వాళ్ళు. ఇంకా 1850 దగ్గర నుంచి, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిస్కవర్ అయిన దగ్గర నుంచి కూడా ఈ న్యూ ఇరా ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోయింది. మనుషులు దానికి స్పందించటం లేదు, స్పందించేవాళ్ళు లీడర్స్ అవుతున్నారు ఎనీ ఫీల్డ్. తెలియకుండా ఈ న్యూ ఇరా ఎడ్యుకేషన్ స్పందించిన వాళ్లే పొలిటికల్ లీడర్స్ అవుతున్నారు, బిజినెస్ లీడర్స్ అవుతున్నారు, సైంటిస్ట్ అవుతున్నారు, యాక్టర్స్ అవుతున్నారు, గ్రంథకర్తలు అవుతున్నారు. తెలియకుండా స్పందిస్తున్నారు. నేనేం కోరుకుంటానంటే మీరు తెలిసి స్పందించండి. తెలిసి స్పందిస్తే మీరు ఇంకా పాజిటివ్ గా డెవలప్ అవుతారు. కానీ తెలిసి స్పందించడానికి ఎడ్యుకేషన్ కావాలి. అంటే 1850 ఆ ప్రాంతాల్లో జ్వాలాకుల్ మహర్షి హిమాలయాల నుంచి దుర్బిణి వేసి, జానపద సినిమాల్లో ఉంటుంది చూసారా, బాల్ ఎక్కడ ఏముంది భారతదేశంలో దొరుకుతారులే అనుకుని చూశాడు పాపం. హీ ఎక్స్పెక్టెడ్ దట్ హీ విల్ గెట్ ఇట్ ఇన్ ఇండియా. ఒకసారి చూశాడు, రెండుసార్లు చూశాడు, మూడుసార్లు చూశాడు. వెళ్ళి వాళ్ళ బాస్కి చెప్పాడు జ్వాలాకుల్ మహర్షి, మీరేమో ఈ నాలెడ్జ్ నాశనం కాకుండా కాపాడమన్నారు, నేను కాపాడుతూ వచ్చాను, ఇంకా అది పబ్లిక్ చేయమన్నారు మీరు. ఇండియన్స్ తప్ప ఈ నాలెడ్జ్ ఎవరికి అర్థమవుతుంది? నేను ఇండియన్ అని ఎక్కడ చెప్పానయ్యా నీకు? ఇండియాలో ఎందుకు వెతికే ఉన్నాడు ఆయన? ఇండియాలో దొరకడు నీకు ఆధ్యాత్మిక జగత్ గురించి. అంధవిశ్వాసం అనేటటువంటి వాళ్ళు దొరుకుతారు ఆధ్యాత్మికత అంటే, అదొక సైన్స్ అనేది మర్చిపోయారు భారతీయులు ఎప్పుడూను. దొరకదన్నారు, మరొకటే ఎక్కడ అన్నాడు. అదంతా చెప్తే నువ్వెందుకయ్యా నాకు? ఇప్పుడు మీరు అన్నట్టే నేనేదో ఆ గురువుల నుంచి కాక నేను చెప్తూ ఉంటాను, మీరు వెతుక్కోవాలి అసలు ఈ పుస్తకాలు అవి ఎక్కడ దొరుకుతాయని. సరే ఏం చేస్తాం, మీరు దొరికారు నాకు, నేను మీకు దొరికాను. మీరు రెండు అనొచ్చు, నేను మిమ్మల్ని అనొచ్చు, మీరు నన్ను అనొచ్చు. పరస్పరం భావ ఎంత అహోరూప మహోశ్వర. చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు మీరు. ఇప్పుడే నేను ఎందుకు రిపీటెడ్ గా చెప్తున్నానంటే, ఈ స్పీడ్ లో మీరు నా స్పీడ్ లో రాకపోతే ఖచ్చితంగా మీరు వెనకాతలు పడిపోతారు. వెనకాతలు పడిపోయాక మాత్రం డోంట్ బ్లేమ్ మీ, చెప్పలేదు మాస్టర్ లేకపోతే నా, ఎలాగో మీరు చేసేదే చేస్తారనుకోండి, కానీ లేకపోతే నా అని అప్పుడు అనుకుండా ఉండటానికి ఈ గలాట అంతా కూడా. ఏమో ఏం చెప్పగలం, ఆవిడ ఎప్పుడు లేస్తాడు, ఎవరి అదృష్టం వాళ్ళకి. చేత వాళ్ళు వేస్తే ఈ ఏలిసే బేది పేరు శివార్ల నగరంలో ఉంది, ఈవిడ పేరు చొక్క అవుట్స్కర్ట్స్ లో ఉంది. ఈవిడ ఏలిసే బేది గారు, ఈవిడికి సంస్కృతం రాదు, తెలుగు రాదు, మన ఇండియన్ భాషలు ఏమీ రావు, ఫ్రెంచ్ భాష తప్ప. ఇప్పుడు ఈవిడ చేత రాయించాల్సి వచ్చింది ఆయన. ఎందుకంటే మన వాళ్ళు ఇంతమంది మహామహా పండితులు ఉన్నటువంటి వాళ్ళు, గాయత్రి ఆడవాళ్ళు చేయకూడదు, యజ్ఞాలు వీళ్ళు చేయకూడదు అని చెప్పేటువంటి దద్దమ్మలే తప్ప భగవంతుడికి ఏమీ పట్టదు, భగవంతుడికి ప్రేమ తప్ప ఏమీ అక్కర్లేదు అనేది తెలియదు ఈ పండితుడికి. వాళ్ళని ఉపయోగించుకోలేకపోయాడు. ఎవరి గురించి చెప్తున్నాను అర్థమైంది, శ్రీకృష్ణుడు యొక్క ఈ విజ్ఞానాన్ని దాచి ఉంచి ప్రపంచానికి అందజేయటానికి ఈ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉన్నటువంటి వ్యక్తికి భారతదేశంలో ఒక్కడ దొరకలేదు. వెళ్ళి ఎక్కడ దొరికింది ఆవిడకి? ఫ్రాన్స్ లో దొరికింది, పేరిస్ లో. ఆవిడకి ఇంగ్లీష్ రాదు, ఈయన గారికి ఫ్రెంచ్ భాష రాదు. అప్పుడు వాళ్ళిద్దరూ నిర్ణయానికి వచ్చారు, మీరు ఇంగ్లీష్ లో చెప్పండి, నేను ఫ్రెంచ్ లో రాస్తాను అండి. పాయింట్ అర్థమైంది ఏంటో, ఎలా రాస్తుంది? ఆవిడకి ఇంగ్లీష్ రాదు, ఉచ్చారణని ఫ్రెంచ్ లో రాస్తుంది. అంటే ఇప్పుడు తెలుగులో నేను వెళ్ళాను అన్నాను అనుకో, ఇంగ్లీష్ వచ్చిన వాడు ఎలా రాస్తాడు? నేను ఎన్ఈఎన్యు వెళ్ళాను ఇంగ్లీష్ లో, ఆ ఫొనెటిక్స్ వచ్చేటట్టు ఫ్రెంచ్ భాషలో ఇంగ్లీష్ ఫొనెటిక్స్ రాసింది ఆవిడ. పాయింట్ అర్థమైందా? అప్పుడు వాళ్ళ ఆయన ఫ్రెంచ్ వచ్చు కదా, ఆయనకి ఫ్రెంచ్ భాషలో కదా ఫొనెటిక్స్ రాసింది, ఇంగ్లీష్ లో రాసింది అంతే, కన్ఫ్యూషన్ కదా. అంటే ఇప్పుడు నేను తెలుగులో ఏదో చెప్పాలి, నీకు ఇంగ్లీషే వచ్చు, నేను అన్నాను, నువ్వు ఎన్ఈ ఎన్ఈ అని రాసావు, తెలుగు వచ్చిన ఇంకోటి వాడు నేను తెలుగులో రాశాను. ఇది అంతగందరగోళం జరిగింది ఈ పుస్తకానికి. ఇలాంటి పుస్తకాలు మొత్తం 24 ఉన్నాయి న్యూ ఇయర్ ఎడ్యుకేషన్ లో. అందులో ఈ పుస్తకంలో బ్యాక్గ్రౌండ్ లో మొట్టమొదటిది ఏంటి అంటే ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్స్ అని ఉంది చూడండి. ఆ ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్స్ కింద సినాప్సిస్ అని ఉంది చూడండి, మొదటి పేజీలోనే దొరికింది అందరికి, ద సైన్స్ ఆఫ్ అంతఃకరణ కింద సినాప్సిస్ మొదటి పేజీలోనే. అంటే మొత్తం పుస్తకం అక్కడ ఉన్నది, నేను మొత్తం పుస్తకం సినాప్సిస్ లో చెప్పేస్తాను. నేను మీరు చదువుకోండి ఈ వారం, నెక్స్ట్ గురువారానికి ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ అడగండి, టెస్ట్ పెడతాను, అప్పుడు మీకు సర్టిఫికేట్స్ ఇచ్చేస్తాను. మీరు ఈ పుస్తకం ఇంకోటి చెప్పడానికి అర్హత ఉంటుంది. రెండోది, నేను రాసిన 70 పుస్తకాలలో స్టడీ అండ్ ప్రాక్టీస్ అనే ఒక పుస్తకం ఉంది, చూసారు ఆ పుస్తకం ఏదైనా? చూడండి వెబ్సైట్లో ఉంటుంది, లేకపోతే పట్టణాలను అడగండి. ఆ పుస్తకం ఇంపార్టెంట్ మనకి. ఇంకేత మీలో ఎవరైనా వీలు ఉంటే ఆ పుస్తకం స్టడీ అండ్ ప్రాక్టీస్ చదవండి, ప్రాక్టీస్ లో పెట్టుకోండి అనేది ఆ పుస్తకం. ఈ పుస్తకం ఒకటే కాదు, మీరు ఈ వారంలో అది కూడా మీరు పూర్తి చేసేయగలిగితే అందులో కొన్ని లాజ్ ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ మనం బాగా అవగాహనకి తీసుకోవాలి. ఇప్పుడు న్యూటన్స్ లాజ్ అవి మనం చదువుతున్నప్పుడు గడ్డొస్తుంది మనకి, చెయ్యవాళ్ళకి. ఈ న్యూటన్స్ లాజ్ అవి ఉన్నాయి కదా, ఆ ఫార్ములాస్ కనుక మనం వాడుతూ ఉంటే ఎప్పుడు ఎలాంటి పొజిషన్ లో వాడాలో అనేది నిత్య నూతనంగా వాడుకుంటాం కదా. అలాగే అక్కడ కొన్ని లాజ్ కొన్ని ఉన్నాయి, స్టడీ అండ్ ప్రాక్టీస్ అని చెప్పాను. అందులో మొదటి 5 రూల్స్ మీరు చాలా సీరియస్ గా చదువుకోండి. అది చదువుకోమని లాస్ట్ ఇయర్ ఇచ్చాను నేను. లాస్ట్ ఇయర్ ఇస్తే కొంతమంది నాకేమన్నారండి, మీకు ఒక్క ముక్క అర్థం కావటం లేదు అని. మెడిసిన్ లోను దానిలో కూడా చాలా విషయాలు అర్థం కావు, మరి పిల్లలు ఎలా చదువుతున్నారు? అంచేత మీరు చదవాలి అనేటటువంటి తపన ఉన్న వాళ్ళకి ఇది న్యూ ఇయరా ఎడ్యుకేషన్. ఇది అంటే ఓ విశ్వామిత్రుడు వశిష్ఠుడు లెవెల్కి ఎదుగుతారు మీరు ఎప్పుడు 5 తర్వాత. ఇది జాగ్రత్తగా సీరియస్ గా మీరు చేస్తూ ఉంటే వశిష్ఠుడు విశ్వామిత్రుడు కంటే ఎక్కువ స్థాయికి ఎదుగుతారు మీరు, అది నా గ్యారంటీ.
కానీ మీరు చాలా సీరియస్ గా కొనసాగించాలి. ఇవాళ వచ్చి మళ్ళీ రేపు రావండి మాకు వీలు పడలేదండి, మీరు ఎలాగో అలా వీలు చేసుకోవాలి. అది మీకు ఒకటే ఒక ఆప్షన్ నేను ఇస్తుంటే మీకు వీలు కనుగుణంగా నా టైంలో మలుచుకుంటాను నేను. మీరు అర్ధరాత్రి పెట్టుకుంటారు క్లాసెస్, అపరాత్రి పెట్టుకుంటారు, మిట్ట మధ్యాహ్నం పెట్టుకుంటారు, మీ ఇష్టం. కానీ ప్లాన్డ్ గా పెట్టుకోండి. పెట్టుకున్నాక నేర్చుకున్నది మీరు ఇతరులకి చెప్పకపోతే నెక్స్ట్ క్లాస్ కి మీరు అర్హత కోల్పోతారు. ఇది చాలా విచిత్రమైనటువంటిది. ఆ ఎకనామిక్ రిలేషన్ ఏంటి అంటే స్పిరిచువలిజం లో మొబైల్ యూనివర్సిటీస్ ఉండేవి. గురువు తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాడు, శిష్యులు తీర్థయాత్రలు చేస్తూ ఉండేవాడు. 16 క్లాసెస్ ఉండేవి లెవెల్స్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, సెవెంత్, అలాగే 16 ఇయర్స్. గురువు 16th ఇయర్ వాళ్ళకి చెప్పేవాడు, మిగతా వాళ్ళకి చెప్పేవాడు కాదు. గురువు 16th ఇయర్ వాడు 15th ఇయర్ వాడికి చెప్పేవాడు. ఆ సీక్వెన్స్ లో 15th ఇయర్ వాడు అలాగే ఒకటో క్లాస్ వరకు. దట్స్ హౌ ఇట్ యూస్ టు మూవ్ మొబైల్ యూనివర్సిటీ. ఎలాగ అన్నది టైం అరేంజ్ చేసుకునేవాళ్ళు వాళ్ళు, క్లాస్ టైమింగ్స్ అదే ఫాలో. ఇక్కడ అంటే మీరు ఇవాళ ఇది చదివేస్తే ఇది ఇంకోళ్ళకి వెళ్ళిపోవాలి. ఇంకోళ్ళకి నువ్వు చెప్పలేదు అనుకో, నీకు యూనివర్సిటీ స్పిరిచువల్ యూనివర్సిటీ రూల్స్ అర్థం కాలేదు. నేను ఎంఎస్సీ పిహెచ్డీ చేశాక ఒకటో క్లాస్ వాడికి టీచర్ గా వాడు ఎవడో అపాయింట్మెంట్ ఇచ్చాక చెప్తాను అనేది ఏం లేదు. స్పిరిచువలిజం లో అంతా సెల్ఫ్ అపాయింట్మెంటే, అండ్ ఆల్ లీడర్షిప్ ఇస్ సెల్ఫ్ అపాయింట్మెంట్. గాంధీకి ఎవడు యు ఆర్ హియర్ బై అపాయింటెడ్ యాజ్ ద లీడర్ ఫర్ ఫ్రీడమ్ మూమెంట్ అని ఇచ్చారా? ఇస్తే ఎవడని వింటారా? అలాగే ఈ లీడర్స్ లో కూడా బికాస్ దే వాంట్ టు బికమ్ లీడర్స్ దే బికమ్ లీడర్స్. ఎవడో అపాయింట్ చేయడు వాళ్ళని. చాలా క్యాపబుల్ పీపుల్, మంచి వాళ్ళు, వాళ్ళని తిడుతూ కూర్చుంటారు. కానీ నువ్వు లీడర్ ఒక అంటే ఎవడు మన వీడికి బెబ్బే దమ్ము లేని వాడు లీడర్ ఏమవుతాడు? పాయింట్ అర్థమవుతుందా మీకు? ఇంకా ఉత్తినే పక్క వాళ్ళని తిడుతూ కూర్చుంటే ఏం లాభం లే. యు హ్యావ్ టు స్టార్ట్. ఇంచేత స్టార్టింగ్ నేను ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాను మీకు చెప్పడం. మీరు ఈ పుస్తకం సినాప్సిస్ చెప్తున్నాను నేను ఇంకంటే మీకు ఈ విషయం చాలా రోజుల నుంచి నేను చెప్తూనే వచ్చాను. నేను ఈ సినాప్సిస్ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, లోపల ఉన్న పేజీలు చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి. కానీ దానికి మీరు ఎప్పుడో ముహూర్తం పెట్టుకుని అడిగితే మాత్రం నేను దొరకను. నెక్స్ట్ వీక్ వరకే ఈ పుస్తకం వరకు చెప్తా, దాని తర్వాత నేను మాత్రం చెప్పాను దీని గురించి. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ టైం. ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పాక మళ్ళీ నేను వేటపాలెం వెళ్ళి చెప్పాలి, మళ్ళీ 7th వేటపాలెం వెళ్ళాలి, మళ్ళీ 11th to 10th అక్కడ వేటపాలెంలో, 11th to 20th వేటపాలెంలో సాధనా క్యాంప్ ఉంది. అర్థమవుతుంది కదా? నేను ఐఎమ్ మేకింగ్ మైసెల్ఫ్ వెరీ బిజీ. మీరు ఆ ఈక్వల్ లెవెల్లో బిజీ అవ్వటానికి మీరు ఎంతమంది సంసబ్దత చూపించక, ఒకటే మీకు ఆప్షన్ ఏంటంటే యూ కెన్ యూటిలైజ్ మీ ఈవెన్ ఇన్ డే టెట్ నైట్స్. దేశకాల పరిస్థితుల్లో ప్రస్తుతం నేను మీకు ఆ ఒక్క వీలు కలగజేయగలనంతే. నేను చాలాసార్లు ఏం చెప్పాను, వీక్లీ వన్స్ మీరు సెలవు పెట్టేస్తూ ఉండండి. సండేస్ ఎందుకు వీలు పడదు అంటే సండేస్ నేను వేటపాలెం వెళ్తున్నాను. ఆల్మోస్ట్ ఎవ్రీ సండే నేను వెళ్తున్నాను అక్కడికి. అక్కడ ఐ వాంట్ టు మేక్ ఇట్ ఎస్ అన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫ్రమ్ September 11th. అడ్వర్టైజ్మెంట్ వేసి ఇంటర్నేషనల్ లెవెల్లో నేను క్లాసెస్ అక్కడ స్టార్ట్ చేసేస్తున్నాను. నేను మీరు ఇక్కడ హైదరాబాద్ ని ఇండియన్ హెడ్ క్వార్టర్స్ గా మార్చండి, దానికి మీరు ప్రణాళిక వేసుకోండి. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ యూ. అంతేత మొదటి చూడండి, ద ఫాలోయింగ్ సినాప్సిస్ ఇన్ 3 సెక్షన్స్ ఈజ్ ఇంటెండెడ్ టు గివ్ ద స్టూడెంట్ ఎ కంప్రహెన్సివ్ గ్రాస్ప్ ఆఫ్ ద ఐడియాస్ అపాన్ విచ్ ద టీచింగ్ ఆఫ్ ద న్యూ ఎడ్యుకేషన్ ఇస్ బేస్డ్. ఇట్ ఈస్ నాట్ ఎ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ బట్ గివ్స్ సమ్ ఇన్సైట్ ఇన్ టు ద నేచర్ ఆఫ్ ద రిజల్ట్స్ టు బి అబ్టైన్డ్. Section 1 is developed in this book and lays the foundation for the Section 2, which appears in a treatise on cosmic rays, Volume 5, constituting part of more advanced teaching. Section 3 completes the thesis by adding the science of service, which is the goal of the whole enterprise. Anchata, the new era education ki goal enti annadi meeru underline cheskondi, science of service ane padanni underline cheskondi. సైన్స్ ఆఫ్ సర్వీస్ అని అక్కడ రాసి ఉన్నది మీ బుక్ అయితే ఆ బుక్ లోనే అండర్లైన్ చేసేసుకోండి. టైమ్స్ ఆఫ్ సర్వీస్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. మీరు సర్వీస్ చదివి అంతా కూడా సర్వీస్ కోసమే. ఇంజనీరింగ్ చదివినా సర్వీసే చేస్తావు, డాక్టర్ అయినా సర్వీసే చేస్తావు, ఏం చేసినా నువ్వు సర్వీసే చేస్తావు. పొలిటికల్ లీడర్ అయినా నీకు సర్వీస్ చేస్తాననే పొలిటికల్ లీడర్ అవుతాడు. సైన్స్ ఆఫ్ సర్వీస్ అంటే అది. అంటే నువ్వు చదివినది ఇంకోళ్ళకి ఉపయోగపడితేనే అది నీకు లాభం. ఇతరులకు ఉపయోగపడంది హాబీ అవుతుంది తప్ప నీకు ఉపయోగపడదు. ఇతరులకు ఉపయోగపడటం అనేది సర్వీస్. ఇంజనీరింగ్ సర్వేవు, యు సర్వే కంపెనీ. ఆ కంపెనీకి నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు నీ ఇష్టానుసారం చెయ్యవు, ఎవరిష్టానుసారం చేస్తావు? ఆ సర్వీస్ వల్ల నీకు కూడు రోటీ కప్పుడు మకాన్ దొరుకుతుంది. అంటే నువ్వు చదివిన ఎడ్యుకేషన్ ఇతరులకు ఉపయోగపడితేనే నీకు కూడ గుడ్డ తిండి దొరుకుతుంది. స్పిరిచువలిజంలో కూడా సేమ్ లా. నువ్వు నేర్చుకున్నది ఇతరులకు ఉపయోగపడకపోతే అది అడుక్కోవటం అవుతుందంటే, దగ్గర ఏ విధంగా అయితే తనకు కావాల్సింది దేవుణ్ణి అడుక్కుంటున్నాడు, నువ్వు గురువుని అడుక్కుంటున్నావు. అంచేత నీకు మళ్ళా ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వేం చేసుకోలేవు. అంటే నీకు నాలెడ్జ్ ఉంటే పాయింట్ అర్థమైంది కదా. అది ఆ సైన్స్ ఆఫ్ సర్వీస్ అన్నది. అది సెక్షన్ 1 చూసుకోండి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ చూసుకోండి. అందులో మొట్టమొదటి ఏం చెప్పాడు అంటే ద కల్చరల్ అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ది లా రేస్. కల్చర్ అంటే ఏంటో చూసుకోండి. సివిలైజేషన్, కల్చర్, ఈ రెండు పదాలు విన్నారు కదా. ఏంటి తేడా రెండింటికి? వద్దులే మా వాళ్ళకి కనిపించాలి, నువ్వు కూర్చో, లేకపోతే వాడిని వెనకాతలు ఏం చేస్తున్నావు నాకు తెలియదు. యాజ్ ఎ లెక్చరర్ నాకు అలవాటు, వెనకాతలు కూర్చుంటే అంటే ఏదో చేస్తున్నావు అన్నమాట వాళ్ళు. అంతే, వీళ్ళు నీ వెనకాతలు ఉన్నారంటే అంతే నేను చూసుకోండి. అది అంచేతే వాళ్ళకి తెలుసు, అందుకే వెనకాల ఉందండి. అంతే కదా, మాకు తెలుసు కదా. అంతే, కల్చర్ సివిలైజేషన్ కి తేడా క్వశ్చన్ మార్క్ వేసుకోండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ సివిలైజేషన్? లోపల పుస్తకాల్లో ఉన్నది. సివిలైజేషన్ ఈజ్ కల్చర్ ఇన్ ప్రాక్టీస్. ఒక సింపుల్ డెఫినేషన్ నేను ఇస్తాను. నేను సివిలైజేషన్ ఈజ్ కల్చర్ ఇన్ ప్రాక్టీస్. ఈజిప్షియన్ సివిలైజేషన్ అంటే ఈజిప్షియన్ వాళ్ళు ఎలా జీవించారు, హిందూ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే అప్పటి కాలం వాళ్ళు ఎలా జీవించారు, అది సివిలైజేషన్. అంటే మెజారిటీ ఆఫ్ ద ఇంటెలెక్చువల్స్ ఎలా జీవిస్తారో అది సివిలైజేషన్. వాళ్ళకి దారి చూపించేది కల్చర్. అంటే కల్చర్ ఈజ్ ఎహెడ్ ఆఫ్ సివిలైజేషన్. ఇప్పుడు ఈ కంప్యూటర్ కల్చర్ వచ్చింది, కంప్యూటర్ సివిలైజేషన్ రాలే. ఎలక్ట్రికల్ సివిలైజేషన్ వచ్చింది. ఎలా అర్థమైందా? ఎలక్ట్రికల్ సివిలైజేషన్ అంటే ఎలక్ట్రిసిటీ అందరూ ఉపయోగించుకోవచ్చు. కంప్యూటర్ ఇంకా రాలే, కానీ త్వరలోనే అది కూడా రాబోతోంది. అర్థమైంది కదా. అంచేత ద కల్చరల్ అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ది రేస్. ఇప్పుడు ఏంటి, ఏ విధంగా అవుతే ఆది మానవుడి దగ్గర నుంచి, ఈజిప్షియన్ కల్చర్ దగ్గర నుంచి, రకరకాలైనటువంటి కల్చర్స్ దగ్గర నుంచి, మన హిందూ లాస్ట్ కల్చర్స్ దగ్గర నుంచి రాబోయేటటువంటి కల్చర్ ఏమిటి? ఈ రాబోయేటటువంటి కల్చర్ మీకు 16 సంస్కారాల్లో చెప్పబడి ఉన్నది. భారతదేశంలోని ఆ 16 సంస్కారాలు ఉన్నాయి, గర్భాధాన సంస్కారం దగ్గర నుంచి. దానికంటే ముందు ఏమొస్తుంది? పెళ్లి ముహూర్తం. పెళ్లి ముహూర్తం పెట్టడం దగ్గర నుంచి, మృత్యు అయిపోయాక జరిగేటటువంటి అంత్యేష్ట సంస్కారం వరకు ఇందులో చెప్పబడింది. అది ఇందులో ఆయన చెప్పలేదు. ఆయనకి ఆ పేరిస్ వాళ్ళ భాషలో ఫారెన్ సివిలైజేషన్ కి మన సంస్కారాల గురించి రాయలేడు కదా. కానీ మీరు అది చదువుతున్నప్పుడు ఇది బ్రాకెట్స్ లో మనసులో ఉంచుకోండి. ఫ్రమ్ ది మొమెంట్ ఆఫ్ మ్యారేజ్ టిల్ డెత్ కల్చర్ ఎలా డెవలప్ అవుతుంది అన్నది మీరు చూసుకోవాలి. ప్రస్తుతం దేర్ ఇస్ నో కల్చర్. ప్రస్తుతం ఉన్నటువంటి మొత్తం హ్యుమానిటీకి దేర్ ఇస్ నో కల్చర్. టెర్రరిజం ఈస్ ద బెస్ట్ ప్రూఫ్ దట్ దేర్ ఇస్ నో కల్చర్. నక్సలైట్స్ ఆర్ ద బెస్ట్ ప్రూఫ్ దట్ దేర్ ఇస్ నో కల్చర్. వైస్ ఛాన్సలర్ ని తీసుకెళ్లి పిల్లలు, ఆడపిల్లలు కొట్టడం, ప్రొఫెసర్ ని కొట్టడం, దట్ ప్రూఫ్ దట్ దేర్ ఇస్ నో కల్చర్ అండ్ నైదర్ సివిలైజేషన్. అది కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఎ ట్రాన్సిషన్ స్టేట్. మైక్రో కరెక్ట్. పాయింట్ అర్థమైంది కదా. అంటే ప్రస్తుతం వి హ్యావ్ సివిలైజేషన్ లెస్ స్టేట్ లో ఉన్నాం, సంస్కార హీనులుగా ఉన్నాం మనం. ఏమీ సంస్కారం లేదు, ఆహారం, నిద్ర, భయం, మైథునం, అంటే ఇదే నాలుగు. మొత్తం మీరు కంప్యూటర్ చదివినా ఏం చదివినా ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండే ఏం చదవటం లేదు, ఎందుకంటే అది లేకపోతే తిండి ఉండదు మీకు, అందుకని నేర్చుకుంటున్నారు. దాని మీద ఏదో ప్రేమ వచ్చేసి మేము సైన్స్ నేర్చుకోవాలి అది నేర్చుకోవాలని ఏం కాదు. ఇంచేత సివిలైజేషన్ లెస్, కల్చర్ లెస్ ఈరాలో ఉన్నాము. కానీ అది సహజమే, అది ఆ ట్రాన్సిషన్ స్టేట్ వస్తున్నప్పుడు, ఇంటికి బయటకు వెళ్తున్నప్పుడు నువ్వు ఇంట్లోనూ లేవు, బయట లేవు, గడపలో ఉన్నావు. అది అర్థం చేసుకోండి. ద నెక్స్ట్ స్టెప్ ఇన్ ద మెంటల్ డెవలప్మెంట్ ఆఫ్ ది రేస్. ఇంచేత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎక్కడ రావాలి అన్నది అర్థం చేసుకోండి. ఇక్కడ ఇది అర్థమైనా మీకు ద కల్చరల్ అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ది రేస్ లో మనం ఒక యుగసంధి కాలంలో ఉన్నాము, ఒక ఈరా చేంజ్ లో ఉన్నాము. ఏంటి ఈరా చేంజ్? రోజు పేపర్ చదువుతావు, రేడియో వింటావు, టీవీ చూస్తావు, కానీ నీ ఇంటి పరిస్థితులు తప్ప నువ్వేమీ పట్టించుకోవు. ఎంత మూర్ఖత్వం చూడు. నీకు న్యూస్ మాత్రం వరల్డ్ది వస్తుంది. న్యూస్ అంటే నాలెడ్జేగా, వరల్డ్ వైడ్ నాలెడ్జ్ నీకు వస్తుంది. నీకు నీ కుటుంబంలో ఏం జరుగుతుందో తెలియదు. విచిత్రమైనటువంటి పరిస్థితి అది, ద కల్చరల్ అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ద రేస్. ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను చదవండి. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది యాక్చువల్ గా ఎస్ఎస్ఐ చేసిన వాళ్ళకి సిద్ధ సమాధి యోగ. సమాధి, సమాధి, సిద్ధ అంటే ఆల్రెడీ అచీవ్డ్, అంతే కదా. అంచేత సిద్ధ సమాధి యోగ అంటే అసలు అర్థం ఏంటి? ఆల్రెడీ అచీవ్డ్ సమాధి అని అర్థం. మరి గాడ్ ఓన్లీ నోస్ హౌ ఫార్ ది హ్యావ్ అచీవ్డ్ దట్ సమాధి. ఈవెన్ దో చేసిన వాళ్ళకి మాత్రం సిద్ధ సమాధి యోగ వస్తుంది, వస్తేనే మాత్రం ఆ పేరు పెట్టలేదు. కానీ చెప్పాం కదా, మెడిసిన్ ఎందుకు చదువుతున్నావు అంటే రోగ నివారణ కోసం కాదు, డబ్బు వస్తుందని. కానీ మెడిసిన్ చదివేది ఎందుకు అంటే రోగ నివారణకి. కానీ మెడిసిన్ చదివే 99 పీపుల్ని అడగండి ఎందుకు చదువుతారు వాళ్ళు? రోగ నివారణ నేర్చుకోవటానికి కాదు, అది నేర్చుకుంటే ఒక ఆ తేడా అనమాట. మెంటల్ అన్ఫోల్డ్మెంట్, ఈ మెంటల్ అన్ఫోల్డ్మెంట్ లో మొట్టమొదటి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే హౌ టు లివ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ సమాధి పర్పెచువల్లీ. అటువంటి వాళ్ళు న్యూ ఇరా మెంబర్స్ అవుతారు. హౌ టు లివ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ సమాధి పర్పెచువల్లీ, నిరంతరము సమాధి స్థితిలో ఉండటం ఎలా, అది సిద్ధ సమాధి యోగా చేసిన వాళ్ళు కాస్త యాంగిల్ ఆలోచించుకుంటే వాళ్ళకి అర్థం అయిపోతుంది. లేకపోతే గురువుల సమాధి దగ్గరికి వెళ్లి 3 రాత్రులు మీరు ఉండగలిగితే విత్ ద బ్యాక్గ్రౌండ్, ఉత్తిన అక్కడికి వెళ్లి మీరు సిగరెట్లు కాలుస్తూ సినిమాలు చూస్తూ డివిడీలు చూసుకుంటూ మేము సాయిని దర్శనం చేసుకుందామండి, అయిపోయినండి దర్శనం అయిపోయింది, ధూళి దర్శనం కూడా చేసుకుందామండి అంటే మీ బట్టల మీద ఉన్న ధూళి కూడా సాయి మీద పడేసి పాపం ఆయన ఏదో నీట్గా స్నానం అది ఆయన చేస్తే మీరు ధూళి దర్శనం అని ఏం చేస్తారు? మీ దుమ్ము కూడా ఆయన మీద పడేస్తారు. చేసేసుకుందామండి, ఇంకేముంది. పాయింట్ అర్థమవుతుందా? అది సమాధి మందిరం. అది సాయిది ఒక సాయి యొక్క దానికే మనం సమాధి మందిరం అని పేరు పెట్టాం. మిగతా గురువులది సమాధి మందిరమే, సాయి లెవెల్ సాయి, అందుకే సిద్ధి సాయిది. అంటే ఏమిటి, అక్కడ సమాధి స్థితి మీకు ఈజీగా వస్తుంది. సమాధి విద్యాలయాల్లో విద్య నేర్చుకుంటారు కదా, మరి సమాధి మందిరంలో ఏం నేర్చుకోవాలి? అది తప్ప అన్ని నేర్చుకుంటారు. ఇప్పుడు పిల్లలు కాలేజీకి వెళ్లి ఏదేదో పిచ్చి పనులు అన్ని చేస్తున్నట్టు విద్య తప్ప. అంచేత ఆ గురువుల యొక్క సమాధికి వెళ్లి మీరు 3 రాత్రులు గడపగలిగితే సమాధి స్థితి వచ్చేస్తుంది. రాకపోతే ఆ గురువుకి ఏం చేత కాదని అర్థం. కానీ నేను వెళ్ళానండి నాకు రాలేదు, మా క్లాస్ లో పిల్లలు చదువు వింటూ ఉంటారు, నేను అయిపోయాక ఏం చెప్పానని అడిగితే చెప్పరు వాళ్ళు. ఇంచేత మనసు ఎక్కడుంది? అలాగే మీరు సమాధి మందిరంలోకి నా కోరిక తీరిందా లేదా, నాకు అదైందా లేదా, నాకు ఇదైందా లేదా అంటే దాని గురించే వస్తుంది తప్ప రిజల్టే సమాధి స్థితి రాదు. ఇంచేత దేర్ ఆర్ 2 ఆల్టర్నేటివ్ వేస్. ఒకటి ఏంటి అంటే పతంజలి యోగ సూత్రాలు జాగ్రత్తగా చదువుకుని సమాధి స్థితిలోకి వెళ్ళటం. రెండవది గురువుల సమాధి దగ్గరికి వెళ్లి ఇండక్టివ్ ఎఫెక్ట్, నువ్వు బ్లాంక్ గా కనుక అక్కడ కూర్చోగలిగితే మూడు రాత్రులు ఏదో ఒక మంత్ అలా వెళ్తూ ఉండటం వస్తూ ఉండటం వెళ్తూ ఉండటం వస్తూ ఉండటం ఎప్పుడో క్లిక్ అవుతుంది. అది ద నెక్స్ట్ స్టెప్ ఇన్ ది మెంటల్ డెవలప్మెంట్ ఆఫ్ ద రేస్. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? సమాధి. ఇప్పుడు సమాధి అనేటటువంటిది దానికి ముందు రెండు స్టెప్స్ ఉన్నాయి, ధారణ, ధ్యాన, తర్వాత సమాధి. మీలో 10th క్లాస్ పరీక్షలు రాసిన వాళ్ళందరూ కూడా ధ్యాన స్థితి దాటిన వాళ్లే. ఇంకేత మేము మళ్ళా ధ్యానం ప్రాక్టీస్ చేస్తాం అంటాం మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం యొక్క పరాకాష్ఠ నేను చాలా చోట్ల చూస్తున్నాను. చాలా మంది ధ్యానాలు చేస్తూ ఉంటారు, అంటే ఇంకా 10th క్లాస్ కంటే కింద ఉన్నారనమాట వాళ్ళు, పాస్ అయిపోయిన. ఏంటి అక్కడ ధ్యానం అంటే? నిరంతర తానత, ఏకైక తానత, ధ్యానం. ఒకే దాని మీద నిరంతరం నువ్వు మనస్సు పెట్టగలిగితే అది ధ్యానం. నువ్వు కెమిస్ట్రీ పరీక్ష రాస్తున్నావు, ఇన్విజిలేటర్ తిరుగుతున్నాడు, పక్కన గోళ తిరుగుతోంది, పక్కన టెంపుల్ నుంచి గంటలు మోగుతున్నాయి, నువ్వు పరీక్ష రాస్తున్నావా లేదా డిస్టర్బ్ అవుతున్నావా? అవటం లేదు కదా. అంటే ఆ మూడు గంటల పాటు నువ్వు ఎక్కడున్నావు? ధ్యానంలో ఉన్నావు, సమాధి కాదు, ధ్యానంలో ఉన్నావు. ఏకైక తానత, ధ్యానం, ఒకే దాని గురించి, కెమిస్ట్రీ గురించే రాస్తున్నాను. ఇంకో గంట టైం ఇస్తా, రాస్తావరా? అయ్యవా ఇస్తే మీకు ఇష్టమే, ఇవ్వడు వాడు లాగేసుకుంటాడు. సబ్జెక్ట్ రాని వాడిని వదిలే అసలు, వాడు కొట్టేసి ఐ హ్యావ్ డ్రాప్డ్ అంటాడు. నెక్స్ట్ టైం బాగా రాస్తాడు వాడు, ఈ టైం బాగా రాయడు వాడు. సరే వాడు ఇష్టం, వాడు నెక్స్ట్ టైం బాగా రాసుకుంటాడంటే నేను ఎందుకు వద్దంటాను. కానీ నా అనుభవం యాజ్ ఎ టీచర్ ఏంటంటే, నెక్స్ట్ టైం ఇంతకంటే హారిబుల్ ఉంటుంది తప్ప ఇంతకంటే బెటర్ రాయలేవు, నా అనుభవం అది. అంతేత సరేనండి మాస్టర్ మీరు ఎంత చెప్పారు, నెక్స్ట్ బర్త్ లో నేను బాగా ప్లాన్ చేసుకుని వస్తాను అంటే కుదరదు, అందుకు చెప్తున్నాను నేను. అంతేత సమాధి స్థితికి వెళ్ళటానికి ధ్యాన స్థితి దాటాలి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ పరీక్షలు రాస్తూనే ఉంటారుగా, అంతేత ధ్యానంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అవుతూనే ఉన్నారు. సమాధి స్థితికి ఎలా వెళ్ళాలి అనే దానికి నేను రెండు మెథడ్స్ చెప్పాను నేను మీకు. ఒకటేంటి, గురువుల దగ్గర ఈ మూడ్ లో ఉండటం, ఏ సిద్ధికో తిరుమల్లో కూడా ఒక జీవ సమాధి పొందిన వ్యక్తి సమాధి ఉంది తెలుసా ఎవరు? ఆతిరామ్ బాబా. అక్కడ వెళ్ళొచ్చు మీరు మూడు రాత్రులు గడపాలి. రాత్రులు గడపాలి, సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం ఒక రాత్రి, అది ఇంపార్టెంట్, డేట్స్ కాదు. అలాగా మళ్ళా రెండో రోజు సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం, మళ్ళీ మూడో రోజు సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం. అంచేత సూర్యాస్తమయం కంటే ముందు అక్కడికి వెళ్ళిపోతే మీకు ఒక రోజు కలిసి వస్తుంది, అంతే కదా? అంటే మూడు రాత్రులు రెండు పొగలు, అంతకంటే మినిమం చేయలేము, రైట్? లేకపోతే ఏం చేయాలి? పతంజలి యోగ సూత్రాలు అధ్యయనం చేసి దాని ప్రకారం ముందుకెళ్ళాలి. తెలివైన వాడు రెండూ చేసుకుంటాడు. అక్కడేమో ఇండక్టివ్ ఎఫెక్టే, ఇక్కడ మీ ఎఫెక్టే. అక్కడేమో గురువు యొక్క అనుగ్రహం వస్తుంది వారి సమాధి నుంచి. అంటే ఇక్కడ కూర్చొని నేను చేసేస్తానండి, నీకు అంత దమ్మున్నవాడి అవుతే అసలు నీకు ఏ సాధన అక్కర్లే, ఇక్కడే కూర్చొని నువ్వు గురువుల అనుగ్రహం లాగేసుకోగలిగిన వాడివి, అసలు నీకు ఏం అక్కర్లే, అసలు నువ్వు చేయలేవమ్మ, అది కుదరదు. అది యూ హ్యావ్ టు గో దేర్ అండ్ బీ యాజ్ నియర్ యాజ్ పాసిబుల్ టు దట్ ప్లేస్. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది అలాంటి అవధూతల సమాధులు ఉన్నాయి. వెంకయ్య స్వామిది ఉంది, యూ కెన్ యూటిలైజ్ దట్. జల్లేడు మూడు అమ్మది ఉంది, యూ కెన్ యూటిలైజ్ దట్. పిచ్చ అవధూతం అది ఉంది బందర్ రోడ్ మీద, బందర్ రోడ్ అటు విజయవాడ నుంచి అవధూత పిచ్చ ఇక్కడే ఉండి ఉంటారు. ఇద్దరు ముగ్గురుది హైదరాబాద్ లోనే ఉన్నారు. ఎవరిది? నాంపల్లి బాబా సమాధి ఎక్కడుందో తెలుసా? మీయాపూర్. అక్కడికి వెళ్ళచ్చు. ఇంకేత నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనే చదివితే గ్రాడ్యుయేట్ ఏం కాదు, మీ పల్లెటూరు వెనకాతలోని యూనివర్సిటీలో చదివినా మీరు గ్రాడ్యుయేటే, ఆ గ్రాడ్యుయేట్ ఈ గ్రాడ్యుయేట్ ఈక్వలే అన్నది గుర్తుంచుకోండి. చెప్పిన భావం అర్థమైంది కదా? అంటే నేను సిద్ధికే వెళ్ళాలి, వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతానంటే నేను వద్దంటాను ఏంటి? కానీ అలా ఏం మీరు చూసుకోకర్లేదు. అలాగే తెనాల దగ్గర ఆవిడుంది, తెనాలి కాదు అమలాపురం వైపు చివటం, అన్ని ఏరియాస్లోనూ. ఇంకా మీరు కాస్త తెలివైన వాళ్ళు అయితే మీరు టూర్ ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. సినిమత్సేవిని ఉంది, చాలా మంది ఉన్నారు. మనం అటు చూడటం లేదు, చూస్తే ఈ చేంజ్ ఇన్ మెంటల్ డెవలప్మెంట్ కి కావలసినంత మంది ఉదాహరణలు కనిపిస్తారు మీకు. వీళ్ళందరిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే వాళ్ళ సమాధిలో కూడా వాళ్ళంతా పవర్ఫుల్. సమాధి స్థితి యొక్క గొప్పతనం అది. ఒక్కసారి నువ్వు సమాధి స్థితికి వెళ్తే ఇంకా యూ కాంట్ కమ్ బ్యాక్. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికి పోతే వెళ్లిన తర్వాత నువ్వు మళ్ళా వెనక్కి తిరిగి రాలేవు, ఇంకా నువ్వు సమాధి స్థితిలోనే ఉంటావు. అంచేత నీకు ఎప్పుడైనా ఒక భ్రమ అనిపించి ఎవడైనా నువ్వు సమాధి స్థితికి వెళ్లి వచ్చావు అన్నాడు అనుకోండి, వాడి మాట నమ్మకండి. వాడికి తెలియదు అనమాట సమాధి స్థితి అంటే ఏంటో. ఒక్కసారి నువ్వు సమాధి స్థితికి వెళ్ళాక వెనక్కి తిరిగి రాలేవు. తిరిగి వచ్చావంటే అర్థం ఏంటంటే అది సమాధి స్థితి కాదు, అది ధ్యాన స్థితిలో ఒక లెవెల్, హైయర్ లెవెల్. నెక్స్ట్, ఇన్ ది ప్రజెంట్ ట్రాన్సిషన్ పీరియడ్, ఇన్ ది ఎక్వేరియన్ ఏజ్. ఈ ప్రజెంట్ ట్రాన్సిషన్ స్టేజ్ లో ఉన్నటువంటి మహాత్ముల పేర్లు చెప్పాను నేను. ఎక్వేరియన్ ఏజ్, ఈ రాబోయేటటువంటి కాలంలో ఎలా ఉంటుందో అనేది మెల్లిమెల్లిగా చదువుకుందాం. కరెక్ట్ వెళ్తున్నాను, పేజీ మిస్ అయినా. దాని తర్వాత, ద కల్చర్ ఆఫ్ ద ఇండివిజువల్ ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్ ఎన్ ఇంటెలిజెంట్ సిటిజన్ ఆఫ్ టూ వరల్డ్స్. మొట్టమొదట బాధ్యత ఏంటి అంటే మీరు టూ వరల్డ్స్, రెండు ప్రపంచంలో అడుగు పెట్టగలగాలి. ఒకటి మీ అంతర్గత పరిణామక్రమం, రెండోది బాహ్య జగత్. రెండిట్లోనూ జీవించగలగాలి. ఇప్పుడు అవధూతలతో నేను వాళ్ళతో వచ్చే, నాకు వాళ్ళకి వచ్చే ఢీ ఏంటి అంటే వాళ్ళ అంతర్గత జాతి ఓకే, నిత్య జీవితంతో కటాఫ్. అవధూతలంతే కదా, నిత్య జీవితంతో కటాఫ్ వాళ్ళు. అంతర్గత యాత్ర చాలా ఉంది. ఇప్పుడు మనకి బ్యాలెన్స్ కావాలి. అంచేత మొట్టమొదట ఏంటంటే ఇంటెలిజెంట్ సిటిజన్ ఆఫ్ టూ వరల్డ్స్ కావాలి. మీరు అయ్యాక కావాలి వైజ్ పేరెంట్. మీ పిల్లలకి ఇది ఎలా నేర్పాలి? వాళ్ళకి హల్యూసినేషన్ వచ్చేస్తుంది పిల్లలకి. ఏదో చెప్పామనుకో, దే ఆర్ సో ప్లయబుల్ కదా, డబ్బుకుని రాంగ్ ట్రాక్ లో పడిపోతారు. వాళ్ళని కరెక్ట్ ట్రాక్ లో ఉండటానికి ముందు మీరు కరెక్ట్ ట్రాక్ లో ఉండాలి. అంచేత హౌ టు బి ఏ వైజ్ పేరెంట్. దాని తర్వాత ఏంటి, కంట్రోల్డ్ అండ్ డైరెక్టెడ్ పర్సనాలిటీ. మీ వ్యక్తిత్వం ఎలా ఉండాలంటే కంట్రోల్డ్ గా ఉండాలి, డైరెక్టెడ్ గా ఉండాలి. డైరెక్టెడ్ అంటే ఏంటి, ఎటు వెళ్తున్నాము దానికి లోపల ఆ పేజెస్ లో ఆయన డీటెయిల్డ్ ఇచ్చాడు. ఇవంతా కూడా ఈ డిస్కషన్స్ చేశాడు, పాయింట్స్ అర్థం అవడానికి చెప్పాను. మీరు ఇలా ఆలోచించుకుని చదవండి. అదే హెడ్డింగ్స్ కూడా ఇచ్చాడు ఆయన లోపల. లోపల మీరు పేజీలు తీస్తే లోపల మీకు అదే హెడ్డింగ్స్ వస్తాయి. నేను అదే హెడ్డింగ్స్ ఇచ్చా, ఒక్క లైన్ కూడా నేను మిస్ చేయలేదు. నేను మిస్ చేసింది, యాడ్ చేసింది ఏంటి అంటే కొన్ని చోట్ల బోల్డ్ లెటర్స్ పెట్టాను, కొన్ని చోట్ల అండర్లైన్ చేశాను, అంతే నేను చేసింది. ఇటాలిక్స్ ఒకటి చేశాను. ఆ ఇటాలిక్స్ లో నేను చెప్పినవి మీకు స్పష్టంగా అర్థమైపోతాయి. అక్కడ నాకు ఏదైనా నేను యాడ్ చేయదలుచుకుని చేసింది మీకు అర్థమైపోతుంది. సెక్షన్ టూ చూడండి, అంతఃకరణ. ఈ అంతఃకరణలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ బొమ్మ పెట్టామా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ బొమ్మ ఇచ్చే తర్వాత కాన్స్టిట్యూషన్ ఆ బొమ్మ కాస్త జాగ్రత్తగా తర్వాత ఇస్తారు వాళ్ళు మీకు. ఆ బొమ్మని స్టడీ చేయండి. మీ కాన్స్టిట్యూషన్ చెప్తుంది అది. కాన్స్టిట్యూషన్ అంటే అర్థమైంది కదా, మీరు ఎలాగా ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, ఇథరిక్ బాడీ, రకరకాల శరీరాలు, కూర్పు పంచకోశాలంటే ఆ ఓ బొమ్మ ఉంది. ఆ బొమ్మ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈసారి మేధాలో కూడా లాస్ట్ పేజీలో ఉంది, అందులో కూడా ఉంది. అంచేత ఈ సెక్షన్ టూ మీరు చదువుకోండి. సెక్షన్ త్రీ చూడండి, ద త్రీ మేజర్ సైన్సెస్ ఆఫ్ ద ఎక్వేరియన్ ఏజ్. మొట్టమొదటిది ఏంటి అంటే ద సైన్స్ ఆఫ్ అంతఃకరణ. లాస్ట్ బిట్ చూస్తున్నారు కదా, ద సైన్స్ ఆఫ్ అంతఃకరణ అంటే ఇందులోనే ఎండోక్రినాలజీ, సైకాలజీ, ఫ్యూచర్ ఎవల్యూషన్ ఈ మూడు వచ్చేస్తాయి. సైన్స్ ఆఫ్ అంతఃకరణాలు ఏం మూడు వస్తాయో అర్థమైంది కదా. ఇంకొక నాలెడ్జీ ఫ్యూచర్ ఎవల్యూషన్, దాని తర్వాత ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్. నెక్స్ట్ పేజ్, పేజ్ నెంబర్ 3. ఈ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ లోనే నేను మీకు స్ట్రెస్ చేసిన ఏంటి, రెండో పాయింట్ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్. అంచేత సైన్స్ ఆఫ్ మెడిటేషన్ యాజ్ అన్ ఎడ్యుకేషన్ టెక్నిక్, మెడిటేషన్ ద్వారా జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవచ్చు, ఇది కనుక మీరు నేర్చుకుంటే మీరు మీ పిల్లలు మిగతా వాళ్ళకంటే కూడా చాలా ముందుకు వెళ్ళిపోవచ్చు ప్రజెంట్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో. ఫస్ట్ పాయింట్, అది లాభం. రెండు, మెడిటేషన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఐడియాస్. కనిపిస్తుంది అందరికీ ఆ వరల్డ్. ఇది పరిణామక్రమం, పృథ్వీ త్రయాధృత లోక దేవిత్వం విశ్వనాధృత సంచధారయ మాం దేవి పవిత్రం కుడిచాసనంలో పృథ్వీ గ్రహం యొక్క పరిణామక్రమం తెలుసుకుని అందులో యూ హ్యావ్ టు బీ అ పార్ట్నర్. పృథ్వీ గ్రహం మీద ఉంటున్నావు కదా, అంతేత పృథ్వీ గ్రహ పరిణామక్రమంలో నేను పాలు పంచుకోను అంటే ఏమవుతావు, యు ఆర్ ఫోర్స్డ్. నీకు ఇంకో దారి ఏం లేదు. అంతేత మెడిటేషన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఐడియాస్, అది తెలుస్తుంది. మూడోది కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, గురు సత్తా. లాస్ట్ ఏంటి అంటే ద సైన్స్ ఆఫ్ సర్వీస్, యజ్ఞ విద్య, రైట్ రిలేషన్షిప్. అయితే సిలబస్ పిచ్చేసిన అంతే. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మేమే చెప్పాము. సరే, ఓకేనా, చదువుకోండి. నేను ఈ వీక్, నెక్స్ట్ వీక్ మాత్రం ఈ బుక్ తో పాటు స్టడీ అండ్ ప్రాక్టీస్ లో ఫస్ట్ 5 ఉంది.